అయితే యాకోబు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం, యాకోబు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం, యాకోబు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి 12 వచనాల వరకు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి 12 వచనాల వరకు. రైట్. నా సహోదరులారా, బోధకులమైన మనము కఠినమైన మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన స్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను. ఓడ నడుపు వాని ఉద్దేశ్యము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిర్మలమైన నిరర్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెలును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూర పండ్లైనను కాయునా. అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లును ఊరవు. ప్రభా, ఇది నీ వాక్యము. దయచేసి మా జీవితాల్ని మీకు సమర్పించుకుంటున్నాం. నీ చిత్తానుసారంగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉంటున్నాం మా ప్రభా. నువ్వు కనికరం గల దేవుడు, నీతి కలిగినటువంటి దేవుడు. మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉంటున్నాం. మీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించండి, బలపరచండి, స్థిరపరచండి, శుద్ధి చేయండి. మీ సన్నిధానాన్ని సమృద్ధిగా ఉంచండి. మేము బలహీనులం ప్రభా, తెలివి లేని వారము. నువ్వు మాట్లాడకపోతే మేము బతకలేము. కాబట్టి ప్రభా, మీరే మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. నా జీవితాన్ని మా అందరి జీవితాన్ని నీకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. వాయిస్ వాల్యూమ్ బాగానే పెంచాను, చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడుతున్నాను, గట్టిగా మాట్లాడుతున్నాను, మీరు కొంచెం దయచేసి చూసుకోండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి 12 వచనాల వరకు చదివాను. యాకోబు రాసిన పత్రిక ఎందుకు రాశాడు, ఎవరికి రాశాడు, చాలా సార్లు మనం చూసాం. హింస ఎక్కువైనప్పుడు యెరూషలేము నుంచి విశ్వాసులైన యూదులు చాలా దేశాలకి రాష్ట్రాలకి చెదిరిపోయారు. ఆ చెదిరిపోయినప్పుడు వాళ్లను హెచ్చరిస్తూ ఎంకరేజ్ చేస్తూ రాసిన పత్రిక. ఒకటి హెచ్చరించాడు, రెండవది ఎంకరేజ్ చేశాడు. ఎంకరేజ్ చేసిన మాటలు ఏంటి అని చూస్తే 1వ అధ్యాయంలో ఉంటాయి. ఎలాగా వాళ్ళని ప్రోత్సహించాడు అని అంటే, మీరు కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, పరీక్షలు వస్తున్నాయని ఇబ్బంది పడద్దు, దానిలో ఆనందించాలి, వాటిలో ఆనందించి జ్ఞానం అడగాలి, దేవుడు జ్ఞానం దయచేస్తాడు, అవి మనల్ని యేసుక్రీస్తు ప్రభు వారి స్వరూప్యంలోనికి అంటే దేవుని స్వభావంలోనికి తీసుకురావడానికి వచ్చాయి అని చెప్తాడు. చెప్పిన తర్వాత 1వ అధ్యాయము అయిపోతుంటూనే లాస్ట్ లో నుంచి ఆరంభిస్తాడు హెచ్చరికలు. చాలా విషయాలు, కొన్ని పొరపాట్లు వీళ్ళ జీవితంలో ఉన్నాయని ఎత్తి చూపుతూ మాట్లాడుతూ ఉంటాడు. మొత్తానికి 3వ అధ్యాయము వచ్చేసరికి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, వాళ్ళకి మనకి ఇక్కడ 1 నుంచి 12 వచనాల వరకు నాలుక గురించి మాట్లాడతాడు. నాలుక అంటే కేవలం నాలుక అని కాదు కానీ నోరు అంటే మన మాటలు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అయితే అక్కడ ఈ 12 గోత్రాలైనటువంటి విశ్వాసులైన యూదులు అక్కడ ఇక్కడ చెదిరిపోయి ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు వాస్తవానికి సమాజ మందిరాల్లో నేను ప్రసంగం చేస్తా అంటే నేను ప్రసంగం చేస్తా అనే ఉద్దేశాలు, రెండవది ప్రసంగం చేసే వాళ్ళని గొప్పలుగా చూడటం, నేను ప్రసంగం చేస్తే బాగుంటుంది అని అనుకోవటం. అర్థమవుతుంది కదండి, ప్రసంగం చేస్తే బాగుంటది, నేను కూడా ముందుంటా, ప్రసంగం చేసే వాళ్ళకి విరాజనాలు తర్వాత మర్యాదలు ఎక్కువ, చాలా రెస్పెక్ట్ గా చూస్తాము, చాలా ఉన్నత స్థితిలో చూస్తాం, అంతేందుకు, ఇది మన ఎక్కువగానే ఉంటది ఎక్కడ, యూదుల్లో గాని మనలో గాని ముస్లింలో గాని ఎవరిలోనైనా ప్రసంగం చేసే వాళ్ళని చాలా గొప్పగా చూస్తాం మనం. అప్పుడు కూడా ఉండేది. అయితే వీళ్ళు అలా గొప్పగా చూడటం ఒకటి, రెండవది అలా అయిపోవాలనుకుంటున్నారు. వాళ్ళు ప్రసంగాలు చేయటం బాగా, ప్రసంగాలు చేయటం ఏం తప్పులేదు, కానీ వాస్తవానికి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, బోధకులు అయిపోవాలని యావ అంటే బోధకులు అయిపోవాలని పిచ్చి ఉండకూడదు. అదేదో మర్యాద ఇచ్చేది, చాలా గ్రేట్ గా చూసేది, నన్ను చూసి చప్పట్లు కొడతారు, చూడండి అసలు నేను ఎట్లా ప్రసంగం చేశానో, వాళ్ళు అసలు నన్ను చూసి అసలు అబ్బా అన్న ఏం చెప్పాడు, అక్క ఏం చెప్పింది అసలు అని మన కోసం చెప్పుకోవాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యో అట్లా ఎవ్వరూ ఆలోచించకూడదు, ఎందుకనంటే ఇంకా ఎక్కువ కఠినమైన తీర్పు ఎవరికి ఉంటుందంటే ప్రసంగం చేసిన వాళ్ళకేనంట. ఇప్పుడు చెప్పండి, ప్రసంగం చేయడానికి ఎగిరి పడదామా లేకపోతే ప్రసంగం చేయడానికి భయపడాలా? వాస్తవానికంట నేను వాక్యం చెప్తాను నేను వాక్యం చెప్తానని చాలాసార్లు సంఘాలలో మీటింగ్స్ లో గాని ఎక్కడైనా ఎగిరెగిరి పడతా ఉంటారు కొంతమంది. ప్రసంగం అంత ఏమీ మంచిదేం కాదు, ఎందుకనంటే ఇంకో చోట రాయబడ్డది డబుల్ పనిష్మెంట్ ఉంటుందంట. డబుల్ పనిష్మెంట్ అంటే రెండంతల దండన. అంటే నార్మల్ విశ్వాసికి తీర్పు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, తీర్పు తీర్చేటప్పుడు ఒక చెంప మీద ఒక దెబ్బ కొడితే ప్రసంగం చేసేవాడికి రెండు చెంపలు వాయిస్తాడు దేవుడు. అంటే రెండంతల దండన, డబుల్ పనిష్మెంట్. ఇక్కడ ఏమంటున్నాడంటే కఠినమైన తీర్పు ఉంటుందంట. ఏంది నువ్వు బాగా మాట్లాడావు ఆ రోజు, ఇరగదీసి ప్రసంగం చేసావు, ప్రసంగం చేస్తానని ఎగిరావు బాగా, నాకు ఇయ్యట్లేదు సంఘాల్లో. ఓయ్యో అసలు ప్రసంగం ఇయ్యకపోతే అసలు నాకు ప్రసంగం ఇయ్యట్లేదు, నేను వాక్యం చెప్పడం రాదా నాకు, అవి మీటింగ్లలో ఇయ్యట్లేదు, కాన్ఫరెన్స్లో ఇయ్యట్లేదు, అసలు నేనేంటో చూపిస్తాను, నాకు వాక్యం చెప్పరాదా? అయ్యా వాక్యం చెప్పడం కంటే వినటం చాలా ప్రాముఖ్యం. వాక్యం చెప్పి ఎందుకు కఠినమైన తీర్పు మన మీదకి తెచ్చుకుంటాం? దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడంట వాక్యం చెప్పడానికి. వాళ్ళు కూడా ఎట్లుండాలని అంటే, వాళ్ళు ఎంతో తగ్గించుకొని వాళ్ళు వాక్యాన్ని ధ్యానించి బాగా ఆ ప్రకారంగా జీవించి తర్వాత ప్రసంగం చేయాలి. అది కూడా భయంతో వణుకుతో చేయాలి. అంతేగాని నాకు ఇయ్యట్లేదు సంఘంలో కానీ ఎక్కడైనా కానీ చాలా చోట్ల ఏదైనా బైబిల్ స్టడీలో నేను వచ్చానని వాళ్ళకి తెలీదా, అసలు నాకు ఇవ్వరా, అసలు నేనేంటో చూపిస్తా అనే అన్ని మనసులో ఉంటాయి. అది వీడికంటే నేను బాగా చెప్తాను, ఇతని కంటే నేను ఇంకా బాగా చెప్తాను. అసలు మనం ఇవ్వడం బాగా చెప్పడానికి అసలు ఎవరి వాక్యం? అది వాక్యం ఆయనది, మనం బాగా చెప్పడం ఏంది? ఆయనే చెప్పుకుంటాడు. ఏ వాక్యమైనా ప్రసంగించేది ముఖ్య ప్రసంగికుడు ఎవరంటే, క్షమించాలి, ముఖ్య ప్రసంగికులు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనం అసిస్టెంట్లం అంతే. మనం వచ్చి ఆ వాక్యాన్ని చదివి ఆ నోరును ఓపెన్ చేస్తాం. అయితే మంచి విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలన్నీ మాట్లాడేది పరిశుద్ధాత్మదేవుడే. అసలు ప్రసంగికుడు పరిశుద్ధాత్మదేవుడు. మనము సంకలు కొట్టుకొని అసలు నేను చూడు అసలు ఏమో ప్రసంగం చేశాను, నాలాంటి ఎవరైనా ప్రసంగం చేస్తారా బ్రదర్? ఆ బ్రదర్ అంతా ఎవ్వరు ప్రసంగం చేయలేదు, అసలు ఎంత బాగా చెప్తాడో అయిపోయా. మహిమను దొంగిలించాడు. ఎవరు దొంగిలిస్తారంటే ఇటు ప్రసంగికుడు దొంగిలిస్తాడు, అటు శ్రోతలు దొంగిలిస్తారు. శ్రోతలు అంటే వినేవాళ్ళు. ఎట్లా అనంటే, అబ్బా ఎంత బాగా చెప్పాడు ప్రసంగం, ఎంత చక్కగా చెప్పాడు. చెప్పింది ఎవరు? మీరే చెప్పండి. చెప్పింది ఎవరు? ఎవరు? మనిషే కరెక్టే. కానీ అసలు వాక్యం ఎవరిది? దేవుంది. దాన్ని అర్థం చేయించేవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. దాన్ని హృదయానికి తాకేలాగా దాన్ని వెలిగింపులోకి తెచ్చేది ఎవరు? అర్థం చేయించేది పరిశుద్ధాత్మ దేవుడు. దాన్ని కార్యరూపంలోనికి తీసుకొచ్చేది ఎవరు? దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు. సో అన్నీ ఆయనే. అయితే మరి మనమేంది, మనకేంటి క్రెడిట్? అందుకనే దాన్ని ఏమంటారంటే మహిమను దొంగిలించటం. దేవుని మహిమను దొంగిలించటం ఎవరైనా ప్రసంగికుడు బాగా ప్రసంగిస్తే లేకపోతే వాక్యాన్ని చెప్తే అబ్బా ఈయన చెప్పేవన మస్తు అసలు మస్తు అసలు సూపరు అసలు ఎక్సలెంట్ గట్టిగా వాయించవు ఏంది అంటే ఎవరన్నా గట్టిగా చెప్పి ఏదన్నా వేరే వాళ్ళకి ఏమంటారు హర్ట్ అయ్యేలాగా చెప్తే అబ్బా ఏం చెప్పావన్నా వాయించావు అదేంది అది ప్రసంగం. అది ఏదో వేరే వాళ్ళను పగదీర్చుకోవడానికి చెప్పేది కాదు ప్రసంగం. వాక్యం వాక్యం దేవుంది, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని ఓపెన్ చేస్తాడు, అర్థం చేస్తాడు. కాబట్టి మనం వినేవాళ్ళం కూడా అబ్బా ఏం చెప్పేవని అనకూడదు. నాకు ఈరోజు వాక్యం అర్థమైంది, దేవుడు అర్థం చేయించాడు, దేవునికి వందనాలన్నా, నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పాలే గాని వాక్యం బోధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అబ్బా ఓహో ఆహా ఏం చెప్పావు, అప్పుడు మహిమను ఎవరికి ఇస్తున్నాం? ప్రసంగికునికి. పొగడతలు ఎవరికి? ప్రసంగికుడికి. మనకు కాదు రావాల్సింది మహిమ, దేవునికి. దేవుని మహిమను దొంగిలిస్తాం. ఆ ప్రసంగికులు కూడా అట్లే ఉంటారు. ఏమంటారంటే ప్రభు బ్రదర్ అర్థమైందా, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు తప్పలేదు బ్రదర్, అర్థమైందా అర్థమైందా, ఏంది ఎవరు చెప్పట్లా, ఈ ప్రసంగం చేసిన తర్వాత కొంచెమన్నా అర్థమైందా లేదా, ఎవరు మాట్లాడలే అసలు, అయ్యో అందరిని అడుగుతాడు ఆయన, అర్థమైందా అర్థమైందా అర్థమైందా. తప్పేం కాదు ఫీడ్బ్యాక్ తీసుకోవటం, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి తప్పకుండా. కానీ అందరూ నచ్చి అబ్బా ఏం చెప్పావు అనేదాకా తృప్తి ఉండదు కొంతమంది ప్రసంగికులు వాక్యం చెప్పిన వాళ్ళకి. అందరు చెప్తే సాటిస్ఫై అవుతాడు. అసలు అదేంది నాకు అర్థం కాదు. యిర్మీయా ఏం దేవుడు ఏం చెప్తే అది చెప్పినప్పుడు ఎవడైనా ఏ వ్యక్తి అయినా సాటిస్ఫై అయ్యాడా? అందరు కొట్టారు, తన్నారు, జైల్లో వేశారు. అయ్యో చిన్నప్పటి నుంచి ఆయన సత్యంత వరకు ఒక్కడు వినలేదు. ఆయన జీవితం అంతా ప్రసంగం చేసినా కూడా ఒక్కడ మారుమనసు పొందలేదు. ఆయన కండ్ల ముందే నాశనం చూశాడు అంతా. యెరూషలేం కాల్చబడటం విపరీతంగా భయంకరంగా. మీరే చెప్పండి ఆయన ప్రసంగంలో ఎవడు మారుమనసు పొందాడు? ఆయన అసలు ఆయన మినిస్ట్రీ ఏంది నాకు చెప్పండి ఒకసారి, అసలు ఏం చేశాడు ఆయన మినిస్ట్రీ? మినిస్ట్రీ అంటే వందల మందిని వేల మందిని పోగు చేసి డబ్బాలు కొట్టి ఏదో ప్రసంగం చేస్తే అసలు అబ్బా ఆడికి వెళ్ళాలి. అసలు మనకంటే వెర్రోళ్ళు ఎవరుంటారు చెప్పండి? దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ అలాగా ధ్యానిస్తూ జీవిస్తూ ఉండేవాళ్ళు వాక్యాన్ని చెప్పినప్పుడు ఎవ్వరూ ప్రశంసించకున్నా పర్వాలేదు. దేవుని దృష్టిలో ఈ వాక్యాన్ని దేవుని ఆధీనంలో ఉండి దేవుణ్ణి సంతోషపరిచానా లేదా అనేది ప్రాముఖ్యం. మనుషులు సంతోషపరచబడ్డా బడకపోయినా, వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా, అర్థమైనా కాకపోయినా, దేవా ఇది నువ్వు అనుకున్నట్టు డెలివరీ చేశానా, నీకిష్టమైందా, నీకు నచ్చిందా, కరెక్టే చెప్పానా అని దేవుణ్ణి అడగాలి. కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి అర్థం కాకపో అర్థం ఎందుకు కాదంటే వాళ్ళు రెడీగా ఉండరు. దేవుడు వాళ్ళకు ఓపెన్ చేసినా కూడా వాళ్ళే రెసిస్టెంట్గా దాన్ని అడ్డుకుంటారు. చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. బ్రదర్ ఏం చెప్పాడో అర్థం కాలేదండి మాకు. మనలాంటి వాళ్ళు అలు కూడా ఎవరు, యాకోబు ఎవరికైతే పత్రిక రాస్తున్నాడో వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళనంట. అందుకే ఎంత చెప్పా, ఏం చెప్పాడో బ్రదర్ ఏం చెప్తున్నాడో అసలు అర్థం కావట్లేదు. వాక్యాన్ని ఎప్పుడైనా చదివితే దాని సందర్భాన్ని అర్థం చేసుకుంటే అంత ప్రసంగికుడి మీద ఆధారపడటం కాదు. వాక్యాన్ని మనం చదివి మనం ధ్యానిస్తూ దాని ప్రకారంగా జీవిస్తుంటే గాడిదని ముందు పెట్టినా కూడా అర్థమవుతుంది వాక్యం. గాడిద నిలబెట్టినా, కుక్క నిలబెట్టినా కూడా అర్థమవుతుంది వాక్యం. ఎందుకు అనంటే అసలు మాట్లాడేది, ప్రసంగించేది, వాక్యాన్ని చెప్పేది, అసలు వాక్యాన్ని మన మీద కుమ్మరించేది పరిశుద్ధాత్మ దేవుడు, అర్థం చేయించేది పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళు అనుకుంటున్నారంటే మేము ప్రసంగికులు అయిపోతాం, చాలా బాగుంటుంది, అసలు చాలా మర్యాదలు గౌరవాలు దక్కుతాయి, అసలు నాకు ఇతలేరు ఏంది ప్రసంగం అనంటే ఆయన ఏమంటున్నారంటే బుద్ధి లేదు మీకు, అసలు మరీ కఠినమైన తీర్పు పొందుతాను తెలుసా మీకు, బోధకులు కావద్దు అసలు మీరు అని యాకోబు గారు వాళ్ళకి సజెషన్ ఇస్తున్నాడు. అట్లా చేసే మనం చాలా మంది తప్పిపోతున్నాము, మనందరము తప్పిపోతున్నాము. ఎందుకనంటే మాట్లాడాలని చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందట. ఎవడైనను మాటల యందు తప్పిన ఎడలాంటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. అంటే ఆయన సింపుల్ గా ఏం చెప్తున్నానంటే, బ్రదర్ చాలా విషయాలు తప్పిపోతున్నాం మనం, ఆలోచనలు కానీ, మాటలు కానీ, చూపులో కానీ, వినటం కానీ, మెచ్యూరిటీ కానీ, తర్వాత అర్థం చేసుకోవటం కానీ, పనిచేయటం కానీ, కరెక్ట్ గా చేయటం కానీ, సోమరతనం, బోల్డ్ అని చెప్పుకోవడానికి బోల్డ్ అనే విషయాల్లో తప్పిపోతున్నాము. అయితే ఒకటి ఉంది, నోరుని అదుపులో పెట్టుకున్నాం అనుకోండి శరీరం అంతా అదుపులో ఉంటుంది అంటున్నాడు ఆయన. సింపుల్ గా చెప్పాలంటే నోటిని కనుక అదుపులో పెట్టుకుంటే, కంట్రోల్లో పెట్టుకుంటే, మన సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నా, నోటిని కంట్రోల్లో పెట్టుకుంటే తల మొదలుకొని అరకాల వరకు కంట్రోల్గా ఉంటుందండి అంటున్నాడు ఆయన. అంటే ఏదో ప్రసంగం చేస్తామని వెళ్ళటం కాదు సార్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు మనం, కేవలం ప్రసంగమే కాదు కానీ మాట్లాడేటప్పుడు కూడా ఏదో ఒకటి ఎప్పుడు మాట్లాడటం, నేను నేర్పిస్తాను, నేను కౌన్సిల్ చేస్తాను, నాలాంటి మునగాడే లేడు, అసలు నేను నాకు చాలా విషయాలు తెలుసు, నాకు తెలిసినవి వీళ్ళకి తెలియవు. చాలాసార్లు మనం వినటం తక్కువ, మనం ఆల్రెడీ 2వ అధ్యాయంలో చూసాం అది, ఎక్కువగా వినండి తక్కువగా మాట్లాడండి అని అక్కడ చెప్పాడు ఈ యాకోబే. మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే మాట కొంచెం రిపీట్ చేస్తూ కనెక్షన్ వేరే విషయాలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే మీ నాలుకను అదుపులో పెట్టుకోండి, నోటిని అదుపులో పెట్టుకోండి, మొత్తం కంట్రోల్లో ఉండిపోతుంది బాడీ అంటున్నాడు. అంటే అక్కడేమన్నాడంటే మీరు తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినాలన్నాడు. అంటే ఎక్కువగా వినాలి అంటే వాక్యాన్ని ఎక్కువగా వినాలి, దాని ప్రకారంగా జీవించాలి, కానీ తక్కువ మాట్లాడండి అని అన్నాడు. మనం ఏం చేస్తామంటే మనం ఎక్కువ మాట్లాడతాం, తక్కువ చేసేవాళ్ళం. ఎక్కువ మాట్లాడతాం, నాకన్నీ తెలుసు, ఎవడైనా ఎవరైనా ఇంటికి వస్తే ఎవరైనా కొంచెం తెలుసుకోవాలని ఉంటే అబ్బాబ్బాబ్బా మొత్తం నింపి పడేస్తాం. మనకున్న జ్ఞానం తెలిసింది తెలియంది, వాడు ఏ క్వశ్చన్ అడిగినా, వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనకు తెలియపోయినా పర్లేదు. కొంతమంది అయితే అసలు వాళ్ళని చూస్తే అర్థమైంది పాపం, వాళ్ళకి తెలియపోయినా చెప్తూనే ఉంటారు ఈ విషయం నాకు తెలియదు, తెలుసుకుంటాను, ఈ విషయం నాకు కూడా డౌటే, దీనికి క్లారిఫికేషన్ తీసుకుంటానని సత్యంగా చెప్పాలి. అసలు ఏమో తెలుసా, అది ఇట్లా, అది అట్లా, అది అట్లా, ఇది ఎట్లా, చాలా మంది చూసా ఆడికి తెలియదు కానీ చెప్తాడు ఆన్సర్, ఖచ్చితంగా చెప్పి నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్తాడు. ఊరే ఏందో మరి అది ఏ మనసు అంటే అంత నేర్పించాలి, నేనే ఫస్ట్ ఉండాలి, నేను నా లాంటోడు ఉండకూడదు, అసలు నేనంటే అసలు నన్ను చూసి చప్పట్లు కొట్టాలి, అసలు నన్ను పొగడాలి అనే ఉద్దేశము వాళ్ళ హృదయ లోతుల్లో ఉంటాయి. వాళ్ళకు కూడా కొన్నిసార్లు కనిపించవు, కనిపిస్తున్నా కూడా వాళ్ళు కప్పేస్తూ, వాళ్ళ నేను ముందుండాలనే ఉద్దేశాలు ఉంటాయి. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకుంటే అది మాటలు చెప్పేటప్పుడు కానీ, కౌన్సిలింగ్ చేసేటప్పుడు కానీ, ప్రసంగం చేసేటప్పుడు కానీ నోటిని అదుపులో పెట్టుకోకపోతే శరీరం అంతా కంట్రోల్లో లేనట్టేనంట. నోటిని అదుపులో పెట్టుకుంటే తలకాయ మొదలుకొని అరకాల వరకు కళ్ళు, ముక్కు, కాళ్ళు, చెవులు, అన్ని చెవులు అన్ని కంట్రోల్లో ఉంటాయంట. అబ్బో ఏం సార్, ఒక్క నోరు బాడీ అంతటికి కంట్రోలింగ్ పాయింటా అని అంటే అవును అంటున్నాడు. అని పెద్ద ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, 3 నుంచి కింది వరకు మొత్తం ఆ లాస్ట్ వరకు అన్ని ఎగ్జాంపుల్సే. ఏం చెప్పాడంటే, మరి ఎప్పుడైనా గుర్రం చూసారా మీరు? గుర్రం ఆ గుర్రాన్ని గుర్రం మీద సవారీ చేసేటప్పుడు గుర్రం మీదకి ఎక్కి గుర్రాన్ని స్వారీ చేసేటప్పుడు దాన్ని నడిపించేటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఊరికే ఎక్కాడంటే అది తీసుకెళ్ళిపోయి ఏడో పడేస్తుంది, లేకపోతే అది ఆగదు. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏంటిది? దాన్ని నోట్లో నుంచి ముక్కులో నుంచి ఏదో ఉంటాయి కదా తీగలు, అవి వేస్తారు. ఏమంటారు తాళ్ళ వాళ్ళు? కళ్ళెం. మనం ఏమంటామంటే కళ్ళెం అంటే ఆ ముక్కులో నుంచి నోట్లో నుంచి దాన్ని ఏమంటారు తాళ్ళు వేసి పట్టుకుంటాం, 2 తాళ్ళు. అది ఎక్కువగా పరిగెడుతుంది, లేకపోతే బ్రేక్ వేయాలి, దాన్ని ఆపాలి, ఇంకా స్పీడ్గా తీసుకెళ్లాలంటే కంట్రోలింగ్ ఎక్కడ? ఆ తాడుతోటే చేస్తాం, గట్టిగా లాగుతాము, లేకపోతే సైడ్కి తిప్పాలంటే ఇటు సైడ్ అటు సైడ్ ఏదో ఉంటుంది. నేను ఎప్పుడు గుర్రం మీద సారీ చేయాలి కానీ దూరం నుంచి చూసాం కానీ, ఏదో వీడియోలో చూసాం కానీ మనం, దాని అర్థం ఏంటిది? ఒక్క చిన్న తాడు ముక్కులో నుంచి నోట్లో నుంచి వేసిన తాడుని ఆ కళ్ళాన్ని పట్టుకొని లాగితే అది ఎంత స్పీడ్ వెళ్ళినా సరే, లేకపోతే ఎంత స్లో ఉన్నా స్పీడ్ వెళ్ళటానికి, మలపడానికి, తిప్పడానికి, ఆపడానికి ఒకటే కంట్రోలింగ్ పాయింట్. ఏంటిది అది? కళ్ళెం. అంత పెద్ద గుర్రం అంత స్పీడ్గా వెళ్తుంటే చిన్న తాడు ఆపుద్ది అంటున్నాడు. అట్లాగనే పెద్ద పెద్ద ఓడలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఓడల్ని నడపాలంటే వాటిని కంట్రోల్ చేయాలి, ఇటు బ్రేక్ వేయాలి, లేకపోతే రైట్ సైడ్ టర్న్ చేయాలి, లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి. ఎంత పెద్ద ఓడలు! అసలు మనం పెద్ద పెద్ద ఓడల్ని చూడలేదు ఇప్పటివరకు, గుండె అయిపోయిద్ది. ఓ 10, 20, 30 అంతస్తుల బిల్డింగ్ లో ఉంటాయి అవన్నీ, 10 అంతస్తులంత ఉన్న ఓడలు ఉన్నాయి. అంత పెద్ద ఓడలో చాలా పెద్ద ఓడను చిన్న చుక్కాని కంట్రోల్ చేస్తుంది. చుక్కానంటే దాన్ని కంట్రోల్ చేసే పరికరం. అది ఇంత చిన్నగా తిప్పితే మొత్తం తిరిగిపోతుంది, అంత పెద్ద పడవ తిరిగిపోతుంది. అంటే కంట్రోలింగ్ పాయింట్ చాలా చిన్నది, అంత పెద్దదాన్ని. అట్లాగే ఆయన ఏమంటున్నారంటే, మన బాడీ అంతటిని కంట్రోల్లో మనం పెట్టుకోవాలంటే నోరు అదుపులో పెట్టుకోవాలంటున్నాడు. మన నోరు ఎంత బాడీలో గింత ఉంటుంది అంతే, ఎంత ఎంత ఒక ఏలంత వెడల్పు ఉండదు అంతే, అంతేనా? ఇంత ఉంటుంది చిన్నగా ఏ నోరు, అంతే కదా? వామ్మ ఏం అదిరి పడుతుంటుంది అంటే మొత్తం శరీరానికి కంట్రోలింగ్ పవర్ ఏంటిది అని అంటే నోట్లోనే ఉంటుందంట. నోరుని అదుపులో పెట్టుకుంటే శరీరం అంతా కంట్రోల్లోకి వచ్చేస్తాడు. బ్రదర్ నా వల్ల అయితే లేదు ఈ శరీరాన్ని జయించడం, ఏం చేయాలి ఏం చేయాలి? నోరు అదుపులో పెట్టుకోండి, నోరు అదుపులో పెట్టుకోవాలంతే. అది నేనైనా మీరైనా ఎవరికైనా ఒకటే. అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపరు నాట. ఎంత చిన్నగా ఉంటుంది, ఎంత ఉంటుంది చిన్నగా, కానీ యమా మాటలు మాట్లాడుతుంది. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. అంటే చూడండి, మరలా ఇంకొక పోలిక చెప్పి దాన్ని ఇంకా స్ట్రెస్ చేస్తున్నాడు. ఎందుకు అర్థం కావట్లేదు. అంటే ఎంత డేంజర్ అయి ఉంటే అంత అన్ని మాటలు మాట్లాడుతున్నాడు, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు, ఇవ్వటమే కాకుండా దాని ఇంటెన్సిటీని చెప్తున్నాడు. ఇంటెన్సిటీ అంటే దాని ఎంత తీవ్రమైంది అది అని కూడా చెప్తున్నాడు. ఎంత తీవ్రమైందట, ఎంత భయంకరమైందంట, అది చూస్తే చిన్నగానే ఉంటది కానీ పెద్ద పెద్ద ఓడల్ని తిప్పేది చుక్కని, ఆ తర్వాత ఏమంటారు తాడు చిన్నదే కానీ మొత్తం గుర్రాన్ని ఆపేస్తుంది. అలాగే మన నాలుక చిన్నదే చిన్నదే కానీ చాలా అదిరి పడుతుంది, చాలా గొప్పలు చెప్తుంది, ఏమేమో మాట్లాడుతుంది. చంద్రుని దగ్గరికి చంద్రుని ముందుకు వెళ్ళాం కానీ అట్లాంటి మాటలు మాట్లాడతాం మనం. అసలు నేనే ఆడిపోయి ఓట్లు కట్టినా ఆ ఓట్లు నడిపిస్తున్నాడు ఉత్తమాన్ని అంటాం. చంద్ర ఎక్కడ, నువ్వెక్కడ, నేనెక్కడ, ఆడ స్థలం కూడా కొనేస్తాం అక్కడే మాటల్లోనే. అయ్యో బాబోయ్ అట్లా ఏమంటున్నాడంటే మళ్ళా ఒక ఉదాహరణ ఇచ్చి దాని యొక్క తీవ్రతను చెప్తున్నాడు. ఎంత తీవ్రతమైందంటే అది మొత్తం చిచ్చు పెట్టేసేస్తుంది. అంటే మీరే చెప్పండి, ఒక ఏదైనా అడవికి నింపి పెట్టాలంటే ఎంత పెట్రోల్ కావాలి? ఒక టన్ను పెట్రోల్ వేసి ఏమంటారు అగ్గిపెట్టం అంటించి వేసేస్తే మొత్తం అడవి కాలిపోద్ది అనుకుంటున్నారా? ఒక ఇల్లుని కాల్చాలంటే ఒక 100 లీటర్ల పెట్రోల్ మొత్తం పోస్తే కానీ అది తగలబడదు అని అనుకుంటున్నామా? అవసరం లేదు. నేను ఉత్తరాఖండ్లో ఉంటాను కదా, మాకు తెలుసు అడవులు ప్రతి ఎండాకాలంలో కాలబెడతారు. వాస్తవానికి కాలబెడతారు వాళ్ళు కావాలనే. ఫైర్ యాక్సిడెంటల్గా అయ్యేవి చాలా తక్కువ ఉంటాయి. మేము చుట్టుపక్కలు చూస్తుంటే అన్ని కొండలు కాలిపోతూ ఉంటాయి. చుట్టుపక్కల మొత్తం 4 దిక్కుల్లో బగ 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 మొత్తం మండుతూ ఉంటాం. మేము నరకంలో ఉన్నట్టు ఫీల్ అయిపోతాం అప్పుడప్పుడు. దాన్ని అంత పెద్దగా అంటించడానికి అంత టన్నుల టన్నుల పెట్రోల్ అవసరం లేదు. వాళ్ళు చిన్న అగ్ని వేస్తారు అంతే, ఇంతే. అది ఎంత ఉంటుంది తెలుసా? చిన్న నివ్వురప్ప, నివ్వు ఏమంటారు నిప్పు, చాలా చిన్నది. ఎన్ని 100 కిలోమీటర్లు అడవి తగలబడుతుంది తెలుసా? చిన్న నిప్పురవ్వ చిన్నది. ఆయన ఏమంటాడంటే అంత చిన్నదని ఎందుకు, చిన్నదాన్ని ఇంత నిప్పు పెట్టి ఇంతమంది ఇంత ఏరియాని కాల్చేస్తే మన నాలుక కూడా చాలా చిన్నదట. కానీ యమ ఎగిరి పడుతుంది, మొత్తాన్ని కాల్చి పడేస్తుంది. అంతేనా? ఏమంటాడంటే విస్తారమైన అడవి ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూసారా? అంటే సింపుల్ గా దీని అర్థం చేసుకోవాలంటే చిన్న నాలుక మన శరీరాన్ని అంతా పాడు చేస్తుందంట. శరీరాన్ని అంతా పాడు చేస్తుందంటే మన జీవితాన్ని పాడు చేస్తుందని సింపుల్ గా చెప్పాలంటే. అంటే చాలాసార్లు ఏం చేస్తామనంటే మనం నేను ప్రసంగం చేస్తానని అసలు వాక్యం తెలియకపోయినా సరే, వాక్యం ఎందుకు రాశాడు దేవుడు, ఎప్పుడు రాశాడు, ఏ ఉద్దేశంతో రాశారు, తర్వాత నేను దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా నా జీవితానికి అప్లై చేసుకోవాలి, దేవునితో ఏకాంతంగా గడిపి ఆనందంగా అనుభవించకుండానే నేను చేస్తా ప్రసంగం అని ఎగిరిపడతాం. అంటే దాని అర్థం ఏంటంటే మనలో కనపరుచుకునే తత్వం నేను ముందుండాలనే గర్వం ఎక్కువ ఉందని. 1, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, తక్కువ చేస్తాం. ఎప్పుడైనా కూడా మనమే కౌన్సిలింగ్ చేయటం మన మాటతోటే ఎండ్ చేస్తాం, వేరే వాడిని మాట్లాడనివ్వం. అంటే అక్కడ కూడా గర్వమే, వేరే వాళ్ళని మాట్లాడనియం. ఎవరైనా మాట్లాడితేనే ఏమే మాట సరుకులేదు అని అనుకుంటాం. మూడోది, ఇదే నోటి చేత చాలా విషయాలు చేయొచ్చంట. ఏమన్నాడు అనంటే, ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెల్లును నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తామనంటే, మన నోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం. మన నోటిని ఇష్టం వచ్చినట్లు, మన నోటిలో నుంచి ఏదొస్తుంది మాట్లాడతాం. భార్యతోటి మాట్లాడటం తెలియదు, భర్తతోటి మాట్లాడటం తెలియదు, పిల్లలతో ఎట్లా మాట్లాడాలో తెలియదు, మార్కెట్లో బయట వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలియదు, ఇష్టం వచ్చినట్లు. చిచ్చు పెట్టేస్తాం మనం, అంతేనా, నిప్పి పెట్టి వచ్చేస్తాం. మాట్లాడాలి నేను, అసలు ఏమనుకుంటున్నాను, అసలు నా గురించి ఏదో తెలియదు వాళ్ళకి, చూపిస్తా నేను. నోరుకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొస్తాము, చాలా మందిని హర్ట్ చేస్తాము, అనవసరమైన పనికి మాలిన మాటలు మాట్లాడతాము, బూతులు వస్తాయి కొన్నిసార్లు, కోప్పడి పనులన్నీ కొరుక్కుంటూ ఏదో మాట్లాడేస్తాము. కోపం ఉంటుంది, గర్వం ఉంటుంది, అసూయ ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, దుష్టత్వం నుంచి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటాం, లోపల చేదు హృదయాన్ని పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాం, బయటికి కపటంగా మాట్లాడుతూ ఉంటాం ఏ మాటలైనా. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు కత్తి తీసుకొని చంపాల్సిన అవసరం లేదు ఎదుటి వ్యక్తుల్ని, బుల్లెట్తో చంపాల్సిన అవసరం లేదు, AK-47 కూడా అవసరం లేదు, పెద్ద యుద్ధ ట్యాంకర్ పెట్టి బాంబులేసాలని చంపాల్సిన అవసరం లేదు, ఒక్క చిన్న మాట నోట్ల నుంచి వస్తే చాలు వాడు చచ్చిపోతాడు తెలుసా. అందుకని ఇంకో చోట అంటాడు, జీవ మరణంలో మన నోట్లోనే ఉన్నావంట. నోట్లో ఉన్నావంటే దాని అర్థం, ఒక్క మాట చేత ఒక వ్యక్తిని బతికించవచ్చు. బతికించేవాడు దేవుడే, కానీ మనలో మన నోటి నుంచి రిలీజ్ అవుతుంది కాబట్టి, ఒక మాట చేత ఒక వ్యక్తిని బతికించవచ్చు చచ్చిపోయేవాడిని. ఏం కాదు, ఎందుకు చనిపోవాలనుకుంటే దేవునికి సహాయం చేస్తారు, దేవుని మాటలు చూడు అని దేవుని మాటలు చదివితే ఆ వ్యక్తికి ఆదరించబడతాడట, బలపరచబడతాడు, అర్థం అవుతుంది, ఆ వ్యక్తి వాక్యం విని మారుమనసు పొందుతాడట, బతుకుతాడట. ఆదరకరమైన మాటలు మాట్లాడతాము, అదే వ్యక్తిని ఒకే సెకండ్లో చంపొచ్చు వితౌట్ AK-47. AK-47 లేకుండా, యుద్ధ ట్యాంకర్ లేకుండా, చాకు తర్వాత ఇలాంటి పనిముట్లు లేకుండానే చంపేయచ్చు అంటే ఎట్లా చెప్పండి మీరే. ఎలాగంటే, నోటితో ఒక్క మాట హృదయానికి నొచ్చుకునేది విరిగిపోయింది మాట్లాడమనుకోండి, ఇక వాళ్ళ హృదయం విరిగిపోతే ఎప్పుడూ అతకదు. వాళ్ళు చచ్చిపోతారు, చాలా మంది సూసైడ్ చేసుకోవాలని ఆలోచిస్తారు, చాలా మంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, చాలా మంది మాట్లాడలేరు ఇంకా. అబ్బా, ఈయన నోరు తెరిస్తే హృదయాన్ని నొచ్చుకునే మాటలు మాట్లాడతాడు, ఎప్పుడు బూతులు తిడుతూనే ఉంటాడు, ఎప్పుడు కోప్పడుతూనే ఉంటాడు, మాటలు గుచ్చుకునే మాట్లాడుతున్న మనసు ఇరిగిపోయింది అసలు ఈయన మీద నుంచి. ఆడవాళ్ళు అంటారు పాపం మొగోళ్ళ మీద, మొగోళ్ళు కూడా అంటారు, ఆడవాళ్ళు కూడా కొంతమంది, అబ్బా నోరు ఆగదు అస్సలు, ఏదో ఒకటి గుచ్చి ఏదో గిచ్చి చెప్పాలన్నట్టుగా అలా నోరు ఎట్లుంటుందంటే, హృదయాన్ని కత్తితో కోసినట్టుగానే ఉంటుంది మాటలు. కావాలని నొచ్చుకోవాలని కూడా చెప్తాను చాలాసార్లు. ఎంత నోటితో ఎంత భయంకరమైన విషయాలు చేస్తామండి మనం. ఒకటే ఈ నోటితో ఒకటే మాటతో ఒక వ్యక్తిని బతికించవచ్చు చచ్చిపోయావని, ఇదే నోటితో మంచిగా బతుకున్న మంచి జీవితాలను కూడా పాడు చేసి నాశనం చేసి వాని సావు దగ్గరికి తీసుకెళ్లి వాని చంపేయచ్చు. మీరు పెద్ద పెద్ద వాడినే మీరే చెప్పండి, అంటే చాకుతో పొడిచిన వాడే నరహత్య చేసినోడు వాడిని జైల్లో పెడుతున్నారు, మరి నోటితో చంపినోడు ఏం కావాలిడు? ఈయనకి అసలు వీళ్ళకి తీర్పు తీర్చేది దేవుడు. చాకుతో పొడిచాడు పాపం, రేప్ చేశాడు, మర్డర్ చేశాడు, బాంబు వేశాడు, అబ్బా ఎంత దుర్మార్గులు, అబ్బా నువ్వు మంచోడివి, నువ్వు మంచిదానివి, నేను మంచోనా? నోటితోటి ఎన్ని గాయాలు చేశాం, ఎంతమందిని చంపాం మనం, గుర్తులేదా? లేదు ప్రతాప్, వాడికి అర్థం కావాలి అసలు. అచ్చా మరి మనకెప్పుడు అర్థం అవ్వాలి? కాబట్టి మన జీవితాన్ని మనం చూసుకోవాలి ఫస్ట్. మన నోటిని, నోరు చాలా జాగ్రత్త, ప్రసంగాలు ఇవ్వాలని ఎగిరిపడకూడదు, నేనే మాట్లాడాలని ఎగిరిపడకూడదు. అది చాలా చిన్నది, కానీ దాన్ని అదుపులో పెట్టుకోకపోతే, కంట్రోల్లో పెట్టుకోకపోతే అది మొత్తం అడవిని చిన్న నిప్పురవ్వ ఎట్లా కాల్చేస్తుందో మన శరీరాన్ని పాడు చేస్తుంది, అది లోకాన్ని కూడా పాడు చేస్తుందంట. పాప ప్రపంచం అని అన్నాడు చూసారా? అంటే ఇప్పుడు మీరే చూడండి, మీకు మాట రాలేదు అనుకోండి, ఏం మాట్లాడతారు అసలు? సరే సైగలతో కూడా మాట్లాడి చేసేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం, అది దాని తర్వాత వద్దాము. అసలు మాటలు లేకుండా పాపం చేయడం కొంచెం కష్టం. కళ్ళతో చేస్తాము, వినటంతో చేస్తాము, అది కూడా చేస్తాం అనుకోండి, కానీ ఒక వ్యక్తి ప్రజెంటేషన్ చేయాలన్నా, మాట్లాడాలన్నా, కౌన్సిల్ చేయాలన్నా, చాలా విషయాలు డీల్ చేయాలన్నా, అన్ని నోటుతోనే జరుగుతూ ఉంటాయి, అంతేనా? మీరు వీడియో వింటున్నారు, వాడు నోటుతో మాట్లాడతానే మనం వీడియో వినేది. ప్రసంగం చేస్తున్నారు, ఆయన నోట్లో మాట్లాడుతుండే కదా మనం చెవుల ద్వారా వినేది. సరే ఈ ఒక్క నోటి ద్వారానే ఇప్పటిదాకా బూతులు తిట్టాము, శాప వచనాలు తిట్టాము, మళ్ళా అదే నోటి నుంచి ప్రభా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యో ఎంత దుర్మార్గత అండి, ఎంత దుష్టత్వం. ఇదే నోటితో ఇప్పుడు స్తోత్రం, 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 స్తోత్రం అని అంటాము, దేవానికి వందనాలు, దేవాను గొప్పోడివి, దేవాను నా దేవుడివి, ఈ మళ్ళా ఆయన చూడగానే నోట్లో నుంచి వస్తాయి మాటలు, ఆమెను చూడగానే వస్తాయి, పిల్లలను చూడగానే వస్తాయి, బయట వాళ్ళని చూడగానే, బంధువులను చూడగానే, ఎవరిని చూడగానే నోట్లో నుంచి అబ్బా వాళ్ళు పాడైపోను, అది గాను ఇది గాను ఏమేమో మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు బయటికి చెప్పాం కానీ లోపల పెట్టుకొని అది సమయానికి బయటికి తీసుకొస్తాం. దేవుడు ఆల్రెడీ చెప్పాడు ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు, నోట్లో నుంచి బయటకు వచ్చేవి మనల్ని అపవిత్రం చేస్తాయి. బయట నుంచి లోనికి వెళ్ళేయావు, బయట నుంచి లోనికి వెళ్ళే అంటే బయట భోజనం ఉంటుంది, నోటి ద్వారా లోపలికి వేస్తాం, దానివల్ల శరీరం బాగానే ఉంటుంది, పుష్టిగానే మంచిగా దొడ్డుగా లావుగా గట్టిగా అవుతాము, ఏం పవిత్ర పరుస్తాయి, కానీ నోట్లో నుంచి బయటకు వచ్చే గబ్బులు ఎప్పుతాయి అని అన్నాడు. నోట్లో నుంచి ఏం బయటకు వస్తాయి? వెర్రి మాటలు, బూతులు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, అహంకారం, గర్వం, అసూయ, అన్ని ఎక్స్ప్రెషన్స్ ఎన్ని నుంచి వస్తాయంటే ఇక్కడి నుంచే. రకరకాల పద్ధతులు, విషయాలు అన్నీ వచ్చేది నోట్లో నుంచే. ఆ నోరు అదుపులో పెట్టుకోకపోతే శరీరం అంతా పాడైపోతుంది. మన శరీరాన్ని ఎవరు పాడు చేస్తున్నారంటే మన నోరే. బ్రదర్ ఆ పాపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది, ఏటో బ్రదర్ నాకు అర్థం కావట్లేదు అని అంటే నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. బ్రదర్ యాక్చువల్లీ నేను ఆ పాపం చేయొద్దు అనుకుంటున్నా, అదే పాపం చేస్తున్నా బ్రదర్ అని అంటే నోటిని అదుపులో పెట్టుకోవాలి. అదే బ్రదర్, నోటికి దానికి ఏం సంబంధం ఉంది? దేవుని వాక్యం చెప్తుంది నోటిని కంట్రోల్ పెట్టుకుంటానంటే వేరే పాపాలు కూడా కంట్రోల్ అయిపోతాయంట. బ్రదర్ నేను అది చూసే పాపం కదా, పర్లేదు నిన్ను మన నోటిని కంట్రోల్లో పెట్టుకుంటేనే ఆ చూసే పాపం కూడా కంట్రోల్లో ఉంటుందంట. ఎందుకు అని అంటే ఆయన ఏమంటున్నాడంటే చాలా అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇప్పుడు మనము మన కుక్కలను పెంచుకుంటున్నావా? కుక్కలను పెంచుకుంటున్నావా? పెంచుకుంటున్నాం. వాటిని కంట్రోల్ చేస్తున్నావా? ఏ డాగీ ఇట్రా, ఏ టింకు పింకు ఇట్రా అనంటే వస్తుందా? నువ్వు బాల్ విసిరేస్తా తీసుకొస్తుందా? అబ్బా ఏం కంట్రోలింగ్. పక్షుల్ని పెంచుకుంటాం, అది ఇటు రమ్మంటే వస్తుంది, అటు బొమ్మంటే పోతుంది, అవునా? ఇంకా కొంతమంది పాములను పెంచుకుంటారు, కొంతమంది ఎద్దుల్ని లేకపోతే గేదెలు ఉంటాయి అవన్నీ, వాటిని అసలు కళ్ళెం పెట్టి ఏదో తాడు పెట్టి మొత్తానికి ఏదో ఒకటి కంట్రోల్ చేస్తామా? చేస్తాం, మనం ఏం చెప్తే అది చేస్తాయి. అంటే భూమి మీద ఉన్న ప్రతి జాతి, రకరకాల పక్షులు, జంతువులు, మృగాలు, కొన్ని కొంతమంది సింహాలను పుల్లంగులు పెట్టుకు పెంచుకుంటారు తెలుసా? ఒకసారి యూట్యూబ్లో చూడండి, నిజంగా పెంచుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాంతో ఆడతారు, కొన్నిసార్లు వాళ్ళని తినేస్తుంది లాస్ట్కి తర్వాత. అది జనరల్గా వాళ్ళని అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నారంట మనిషి నిజంగా. అంటే భూమి మీద ఉండి రాకెట్ ని పంపించి శాటిలైట్ ని ఆకాశంలోకి ప్రవేశపెట్టి, భూమి మీద నుంచి రాకెట్ ను పంపించి చంద్రమండలం మీద రోవర్ ను నడిపించి, ఇక్కడ నుంచి రిమోట్ కంట్రోల్ ఆపరేట్ చేస్తే అక్కడ రోవర్ ఆపరేట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ నుంచి చంద్రమండలం మీద ఉన్న రోవర్ ని కంట్రోల్ చేత, ఏమంటారు, రిమోట్ కంట్రోల్ చేత ఆపరేట్ చేస్తున్నాం. అబ్బాబా బాబా, ఎన్ని కంట్రోల్ చేస్తున్నాం మనం జంతువుల్ని, పక్షుల్ని, తర్వాత అన్నిటినీ కంట్రోల్ చేస్తుంటాం. చంద్రమండలం మీద పోయి మిషన్ కూడా పంపించి అక్కడ కూడా కంట్రోల్ చేస్తున్నాం, కానీ మన మనసును, మన మన నోటిని కంట్రోల్ చేసుకోలేకపోతాం. ఎందుకనంటే ఆయనే అంటున్నాడు, అసలు అన్నిటినీ సాధు చేస్తున్నాం, అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నాం, కానీ మన నాలుకను కంట్రోల్ చేయలేకపోతున్నాం. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఎంత భయంకరమైన విషయం. అంటే మన నోటినే చెప్పాను కదా, ఒక్క నోటితో, ఒక్క నోటి మాటతో ఇతరుల్ని చంపేయచ్చు. దీంతోనే స్తుతిస్తున్నాము, చాలా మందిని శపిస్తామనంట. అంటే ఎవరిని? మనుషుల్ని. మనుషులు ఎవరంట? ఇక ఇంకొక క్లారిఫికేషన్ ఇచ్చాడు, దేవుని పోలికగా తయారు చేయబడ్డ వాళ్ళు మనుషులు, మామూలు విషయం కాదు. ఈ మనుషులు ఎవరంటే దేవుని పోలిక వాళ్ళు. ఇప్పుడు మనం ఏమో తిడితే, ఏ వ్యక్తినైనా తిట్టడం, ఏ వ్యక్తినైనా దూషిస్తే దాని అర్థం ఏంటంటే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఉన్న వ్యక్తిని దూషిస్తున్నాము. అంటే దేవుని ఇమేజ్నే దూషిస్తున్నామని దాని అర్థం. మనం ఏమనుకుంటాం అంటే చాలాసార్లు ఆడ పనికిమాలినోడు అని తిట్టేస్తాం, అనవసరమైన బూతులు లేకపోతే పిచ్చి పిచ్చి వెర్రి మాటలు మాట్లాడేస్తాం. కానీ దాని అర్థం ఏంటి తెలుసా? మనం ఎవరిని అవమానించామో తెలుసా అని, దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని అవమానించాం. ఎందుకనంటే ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో ఆ వ్యక్తిని చేసుకున్నాడు. వాళ్ళు కర్రిగున్నా ఎర్రగున్నా కుంటోళ్ళైనా గుడ్డోళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళని అవమానిస్తే, అంటే కేవలం అట్లున్నారని కాదు, ఎప్పుడు అవమానించినా కూడా దాని అర్థం ఏంటంటే నేను దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో పుట్టిన ఒక వ్యక్తిని, తయారు చేసుకున్న ఒక వ్యక్తిని నేను ఇన్సల్ట్ చేశానంటే, అవమానపరిచాను, బూతులు తిట్టానంటే దాని అర్థం ఏంటంటే నేను దేవుని స్వరూపాన్ని, పోలికనే దూషించాను అని దాని అర్థం. కాబట్టి మీరే చెప్పండి, ఎప్పుడైనా మామిడి చెట్టుకి ఏం కాస్తాయి? నిమ్మకాయ కాస్తాయా? జాన్ చెట్టుకి కొబ్బరికాయలు కాస్తాయా? కాయవు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి బోర్ వేసామనుకోండి, మంచినీళ్ళు, మంచినీళ్ళ బోర్లో ఉప్పు నీళ్ళు వస్తాయి? ఉప్పు నీళ్ళు వస్తాయి. ఉప్పు నీళ్ళు బోరు వేసాము, వాటర్ అన్ని ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, మధ్యలో టక్కున తీయ నీళ్ళు వస్తాయా? అంజూరపు చెట్టు వేసుకున్నారు మీరు, మనము ఒలివ పండ్లు వస్తాయా? అట్లా రావు. కాబట్టి మన జీవితం నిజంగా ఎక్కడో ప్రాబ్లం ఉంది అని చెప్తున్నాడు ఆయన. అంటే అట్లా రావు కదా, మరి రానప్పుడు ఏం చేయాలి అని అంటే ఆయన ఏమంటున్నాడంటే, మనల్ని మనం చెక్ చేసుకోవాలి, నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలి, సాధువు చేయాలి. అసలు ఎవ్వరూ సాధువు చేయలేదు ఇంతవరకు, చేయాల్సిందే. ప్రసంగకులు అయిపోవాలని, బోధ బాగా చేయాలని ఎగిరిపడకూడదు, ఎక్కువ మాట్లాడాలని ఎగిరిపడకూడదు. అసలు పాపం అన్ని అవయవాలు శరీరంలో నుంచి ఏ పాపాలైతే చేస్తామో అవన్నిటికీ కారణం ఈ నోరొక్కటే. కానీ మనం ఎట్లా ఉన్నాం మనం పరిశీలించుకుందాం. మన నోటితో ఏం మాటలు మాట్లాడుతున్నాము, ఇతరులను చంపేస్తున్నామా, బతికిస్తున్నామా, ఇతరులను ఎంకరేజ్ కోసం, ఇతరులను కట్టడానికి ఉపయోగిస్తున్నామా, లేకపోతే ఇతరుల్ని పాడు చేయడానికి ఉపయోగిస్తున్నామా, దేవుణ్ణి ఇదే నోటితో దేవుని స్తుతించి ఇదే నోటితో దేవుని ప్రజలను, దేవుని పోలికగా ఉన్న మనుషుల్ని దూషిస్తున్నాం. అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నాము ఈ లోకంలో, మనుషుల్ని, పక్షుల్ని, జంతువుల్ని, అవసరమైతే మెషిన్స్ ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అబ్బాబాబా ఎంత జ్ఞానం, కానీ మనం నోటిని పెట్టలేకపోతున్నాం. చిన్నదే అది, మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. మన జీవితంలో మనం ఎలాంటి బలహీనతల్లో ఉన్నాం, మన నోటిని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాం అని దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడదాం, దేవునికి సమర్పించుకుందాం, దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలని ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం.